சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
நாலகோ பேஜ் மூடவ ஸ்லோகம்.
கதாசிதேகாந்த உபஸ்திதம் பிரபும் ராமம் ரமாலாலித பாத பங்கஜம் சௌமித்ரிரா சாதித சுத்த பாவனஹ பிரணம்ய பக்த்யா வினயான்விதோ ப்ரவீத்
వ్యక్తికి ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక మానసిక ఘర్షణ జరిగినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి జిజ్ఞాసు బయటకు వస్తాడు. నేను ఎందుకు ఈ దుఃఖాన్ని అనుభవించాలి? ఈ దుఃఖం లేనటువంటిది స్థితి ఏదైనా ఉన్నదా నాకు అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ప్రతి మనిషికి ప్రపంచంలో. శారీరకంగా, ఆర్థికంగా, శరీరానికి సంబంధించి, ఆ శరీరానికి సంబంధించినటువంటి మిగతా వస్తువులు గాని వ్యక్తులు గాని దేని వలననైనా ఏ బాధ అయినా వస్తే అప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది మనసుకి. నేనెందుకు ఈ దుఃఖం అనుభవించాలి? ఈ దుఃఖం పోయే మార్గం లేదా అని మార్గాలు వెతుకుతాం. ఎలాగైతే ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు నిప్పు అంటుకున్నది అనుకోండి, ఇల్లు కాలిపోతూ ఉంటే ఆ వ్యక్తికి వచ్చే మొదటి ఆలోచన ఏంటి? ఈ నిప్పులో నుంచి, ఈ మంటల్లో నుంచి ఎలా బయటపడాలి? మార్గం వెతుకుతాడు. బయటపడే మార్గం ఏమిటి? ఆ నిప్పు సెగకి, ఆ వేడికి తట్టుకోలేక మార్గం వెతుకుతాడు, పరిగెడతాడు అటు ఇటు. కూర్చోవచ్చుగా, హాయిగా, కూల్గా కూర్చోలేడు. తాపం, ఆ వేడికి, ఆ తాపానికి తట్టుకోలేడు మనిషి. అదేవిధంగా ఈ వ్యక్తికి లోపల ఘర్షణ అనేది ఉంది చూసారు, మానసిక ఘర్షణ, అది మంటల్లాంటిది. ఆ తాపానికి తట్టుకోలేడు మనిషి. ఆ తాపం నుంచి శాంతించాలి తాను, ఆ శీతలాన్ని పొందాలి, తాపం వేడి నుంచి ప్రశాంతత పొందాలని కోరుకుంటాడు. అర్జునుడు అదే స్థితిలో ఆ తాపాన్ని తట్టుకోలేకపోయినాడు. గురువుని చంపడం, ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, తాతని చంపడం అనే తాపానికి తట్టుకోలేకపోయినాడు. ఆ తాపం నుంచి బయటపడటానికి మార్గం చెప్పు అని చెప్పి కృష్ణ పరమాత్మని వేడుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ లక్ష్మణుడు ఆ సీతాదేవిని అడవుల్లో దించిన తర్వాత ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు. తల్లిలాగా చూసుకున్నాడు సీతాదేవిని. అటువంటి పతివ్రత, అటువంటి గొప్ప సాధ్వి అయినటువంటి సీతమ్మ వారిని తాను రథం నడుపుతూ వెళ్లి అడవుల్లో దించి రావడం అనేటువంటిది మహా దుఃఖకరమైనటువంటి విషయం అర్జునుడికి, లక్ష్మణుడికి. అప్పుడు లక్ష్మణుడు ఆ తాపాన్ని భరించలేక తన సోదరుడైనటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ తాపం నుంచి బయటపడే మార్గం చెప్పమని అడుగుతాడు. అప్పుడు రాముల వారు ఆ శాంతి పొందడానికి, ఆ ప్రశాంతతని, ఆనందాన్ని పొందడానికి మార్గం చెప్తున్నారు ఈ శ్రీరామగీతలో అని శివుడు పార్వతికి చెప్తున్నాడు అధ్యాత్మ రామాయణంలో. అధ్యాత్మ రామాయణంలో వస్తుంది ఈ భాగం, శివుడు పార్వతికి బోధిస్తున్నాడు. శివుడికి రాముల వారంటే చాలా చాలా ప్రేమ, అందుకని రాముడి గురించి మాట్లాడటం అంటే శివుడికి మహా ఆనందం. రాముడికి అంతకంటే శివుడంటే అంత భక్తి. కనుక ఇప్పుడు శివుడు పార్వతీ దేవికి బోధిస్తున్నాడు. ఎట్లాగైతే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడో అక్కడ మహాభారత యుద్ధాన్ని గురించి కృష్ణుడు అర్జునుడి సంభాషణ, అదేవిధంగా లక్ష్మణుడి శ్రీరాముడి సంభాషణ శివుడు పార్వతీదేవి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లక్ష్మణుడు అడిగాడు, కథలు చెప్తున్నాడు రాముల వారు. కథలు చెప్తూ ఉంటే బాగా కష్టపడ్డవాళ్ళు, వాళ్ళ తప్పు లేకపోయినా కూడా ఒక్కొక్కసారి బాధలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి ఒక రాజుగారి కథ చెప్పాడు. అక్కడ ఆ కథ గుర్తున్నదా? కథ గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఏం కాదు. ఒక ఆవుని దానం చేస్తే మళ్ళీ ఆవు తిరిగి వస్తే మళ్ళీ అదే ఆవుని ఇంకొకటి దానం చేస్తే ఆ బ్రాహ్మణుడు చెప్పిస్తే తొండై కూర్చున్నాడు, తొండ ఊసర వెళ్ళి చూసావా లక్ష్మణ, వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మ అట్లా వాళ్ళని దుఃఖానికి లోను చేస్తూ ఉంటుంది అని చెప్పి అట్లాంటి కథలు ఎన్నో చెప్తున్నాడు. కథలు చెప్తూ ఉంటే జ్ఞానం వస్తుందా? రాదు కదా. అందుకని చిన్నగా కథలు చెప్పి కూర్చోబెడతాం, మొదట చెప్పిన తర్వాత జ్ఞానాన్ని గురించి చెప్తాం. అందుకని అప్పుడప్పుడు పిట్ట కథలు చెప్తూ ఉంటాం. పిట్ట కథల వల్ల మోక్షం రాదు, అర్థమైందా? పిట్ట కథల ద్వారా అసలు విషయాన్ని తెలుసుకోవాలి. ఉపదేశం ఉపదేశం ఉన్నారు గురు, శాస్త్ర ఉపదేశ కావాలి. ఇప్పుడు ఏమైనాడు లక్ష్మణుడు, రోజు రాముల వారి దగ్గరికి రావడం, ఏదో ఒకటి వినడం, రాముల వారిని అడగడం. అలా ఒక రోజు కదా ఒక రోజు కదాచిత్ ఒకసారి ఏకాంత ఉపస్థితం ప్రభుం, రాముల వారు ఒంటరిగా కూర్చొనున్నాడు, ఏమి రాజ పనులు అవన్నీ లేకుండా విశ్రాంతిగా కూర్చున్నాడు, రిలాక్స్ అవుతున్నారని అర్థం. ఉపస్థితం ప్రభుం, ప్రభు కదా మరి రాజు రాముల వారు, చక్రవర్తి, అయోధ్య నగరానికి చక్రవర్తి కదా. ప్రభుం సమీపించి ఎవరైనా రామం, రాముణ్ణి సమీపించాడు. ఎటువంటి రాముడు? రమా లాలిత పాద పంకజం. రమా అంటే సీతాదేవి, సీతాదేవి చేత ఆ పాదములు సేవింపబడినాయి, అటువంటి పాదములు కలిగినటువంటి రాముల వారు. రమ అంటే సీత, రమ అంటే లక్ష్మి. సీతాదేవి ఎవరు? లక్ష్మీ కదా, లక్ష్మీదేవి అవతారమే. కనుక రమ అంటే లక్ష్మి, కానీ సీత ఎవరైనా పర్వాలేదు. రమా లాలిత అంటే సేవింపబడిన పాద పాదములు, పంకజం పద్మములు. పంక అంటే బురద, జమ్ అంటే పుట్టినటువంటి, బురదలో పుట్టినటువంటి తామర పుష్పాల్లాంటి అని అర్థం. అక్కడ ఎందుకు పంకజం వాడారంటే, ఎలాగైతే తామర పుష్పం బురదలో పుట్టినా కూడా ఆ ఆకు గాని, తామర ఆకు గాని, తామర పుష్పం గాని ఆ బురద అంటుకోద్దానికి. పరమాత్ముడు కూడా అంతే. ఈ సృష్టి చేసినా ఆయన జగత్ కారణుడు అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో అందరినీ ఆయన చూసుకుంటూ కూడా ఈ ప్రపంచం ఆయన అంటదు, మాయా ఆయన అంటదు, మాయా అనే బురద ఆయన అంటదు. ఆయన అలా ప్రకాశిస్తూ ఉంటాడు, మాయా మానుష వేషధారి అన్నారు. అందుకని పంకజం అనేది అలా మనకు ఇండికేట్ చేస్తుంది. పంకజం, పంకం అంటే బురద, జమ్ అంటే పుట్టింది, బురదలో పుట్టింది. అది తీసుకెళ్లి దేవుడికి పెడతాం చూడండి, బురదతో వస్తుందా? అది రాదు, నీతిగా ఉంటుంది, ఎంత అందం. తర్వాత ఇంతవరకు పోయిన వారం చూసాం, అటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి ఎవరు వచ్చారు? సౌమిత్రి, సుమిత్రాయాహ అపత్యం పుమాన్ సౌమిత్రి, సుమిత్ర యొక్క పుత్రుడు సౌమిత్రి. ఎటువంటి సౌమిత్రి చెప్తున్నాడు, రాముల వారు గురించి చెప్పి ఇలా రాముల వారు ఏకాంతంగా ఉన్నాడు, అటువంటి రాముల వారు ప్రభు, అటువంటి రాముడి దగ్గరికి సౌమిత్రి ఎలా వచ్చాడు, ఎటువంటి భావన, ఎటువంటి వ్యక్తి? ఆసాదిత శుద్ధ భావన. ఆసాదిత అంటే పొందినటువంటి, శుద్ధ భావన అంటే మనస్సు పరిశుద్ధంగా ఉంది లక్ష్మణుడికి. శుద్ధ భావన అంటే మంచి ఆలోచనలు కలిగినటువంటి లక్ష్మణుడు. శుద్ధ భావన సౌమిత్ర, ఎటువంటి కల్మషం లేదు మనిషిలో, నిర్మలమైన మనస్సుతో ఉన్నాడు లక్ష్మణుడు. అన్నయ్య గారికి సేవ చేశాడు కదా అడవులకెళ్ళి కర్మయోగం, అక్కడే మనస్సు శుద్ధమైపోయింది. రామాయణంలో వాల్మీకి రాస్తారు, అడవుల్లో ఉన్నప్పుడు ఒకే చోట లేరు కదండి వాళ్ళు, కొన్ని చోట్లు మారుతూ ఉంటారు, ఒక చోట వారం రోజులు, మరొక చోట వారం రోజులు, అట్లా 10 రోజులు, 20 రోజులు, 4 రోజులు, అట్లా మారుతూ ఉండేటప్పుడు ఒక రోజు మళ్ళీ నడుస్తూ ఉండాలి కదా. లక్ష్మణుడు ఏం చేసేవాడు తెలుసా, రేపు వెళ్లే దిష్టిని ఏదైతే ఉందో అంతా ముందుగా వెళ్లి క్లీన్ చేసేవాడట. మా అన్నయ్య నడిచి రావాలి, చెప్పులు కూడా లేవు, ఆ ఉన్న చెప్పులు కాస్త భరతుడు ఎత్తుకుపోయినాడు, భరతుడు తీసుకున్నాడు కదా పాదుకలు. కనుక చెప్పులు లేకుండా నడుస్తున్నారు, మా అన్నయ్యకి ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటాయని చెప్పి ముందు రోజు వెళ్ళి పైలట్ లాగనమాట. ఇప్పుడు వాళ్ళకి పైలట్లు వస్తారు కదా, మినిస్టర్ వస్తూ ఉంటే పైలట్ ముందుగానే వెళ్ళి ట్రాఫిక్ అంతా క్లియర్ చేసినట్టుగా లక్ష్మణుడు పైలట్ లాగా ముందుగానే వెళ్ళి అన్ని క్లీన్ చేశారు. రోడ్డంతా కూడా ముళ్ళు రాళ్ళు రప్పలు అన్ని తీసేసి అలా వచ్చేవాడటండి. వెనక్కి వచ్చి మళ్ళీ వాళ్ళ అన్నయ్యతో పాటు వెనక నడిచేవాడట నీడలాగా అని అంటారు. చూసారా, మన నీడ మనల్ని వెన్నంటే ఎట్లొస్తుందో లక్ష్మణుడు ఎట్లా వెన్నంటే ఉండేవాడు, అంత సేవ చేసేవాడు వాళ్ళ అన్నయ్యకి. అందుకని శుద్ధ భావన అన్నారు. ఎప్పుడైతే నిష్కామంగా మనం సేవ చేస్తామో ఎవరికైనా గాని, ఏ వ్యక్తికైనా సరే, తండ్రికి గాని తల్లికి గాని భార్యకి గాని భర్తకి గాని పిల్లలకు గాని అన్నయ్యకి గాని అత్తయ్యకి గాని ఎవరికి ఏ ఒక్కళ్ళకి బయట వాళ్ళకైనా సరే నిష్కామంగా మనం ఏమి ఎదురు చూడకుండా సేవ చేస్తే దాని ఫలితం భగవంతుడు ఇచ్చి తీరుతాడు. ఎటువంటి ఫలితం? అమోఘమైన ఫలితం. దానికి ఇంతని వెలకట్టలేము. నిష్కామ కర్మ వల్ల మనకు శుద్ధమైన మనస్సుని ఇస్తాడు. అదేమిటండి అన్నాడు, వేదాంతం వింటూ ఉంటే అలా హల్వాలాగా వెళ్ళిపోతుంది లోపలికి. అది శుద్ధమైన మనస్సు అంటే వేదాంతం వింటూ ఉంటే అది బాగా రుచి రుచి రుచిగా ఉంటుంది. శుద్ధమైన మనస్సుకి, ప్రశాంతమైన మనస్సుకి అది. అందుకని ఆసాదిత శుద్ధ భావన చూడండి, ఇది లక్షణం, శిష్యుడి లక్షణం. ఇప్పుడు శిష్యుడు కాబోతున్నాడు కదా లక్ష్మణుడు, శిష్యుడి లక్షణం అనమాట. ఎవరి దగ్గర అయితే తాను చదవాలని అనుకుంటాడో అప్పుడు చదవడానికి ముందు ఈ కోరిక రావడానికి శుద్ధ భావన ఉండాలి, నిష్కల మనస్సు కావాలి. కల్మషైన మనస్సుకి ఈ రజోగుణం తమోగుణం ఉన్న మనస్సుకి శాస్త్రం రుచించదు. అందుకనే ఎక్కువ మందికి తమోగుణంలోనా ఉంటారు, రజోగుణంలోనా ఉంటారు. సత్వగుణంలో ఉండే వాళ్ళకి శుద్ధ మనస్సు వస్తుంది, శుద్ధ మనస్సు ఉన్న వాళ్ళకి సత్వగుణం ఉంటుంది. ఈ రెండు ఉంటున్న వాళ్ళే వేదాంతానికి వస్తారు, అందరూ వేదాంతానికి రాలేరు. చాలా శుద్ధమైన మనస్సు కావాలి. అలా వచ్చిన వాళ్లే వింటారు, వాళ్లకే ఇది రుచిస్తుంది కూడా. శుద్ధ భావన ఏం చేశాడు, వచ్చి ప్రణమ్య తన అన్నయ్య గారికి నమస్కరించాడు. చూడండి మా అన్నయ్య కదా, ఒరే అరే అనకుండా ప్రణమ్య. సోదరుడు జ్యేష్ఠ సోదరుడు తండ్రితో సమానం. మన వాళ్ళు చెప్తారు పెద్దన్నయ్య అంటే తండ్రితో సమానం అన్నారు. వదిన తల్లితో సమానమని, అన్నయ్య తండ్రితో సమానమని. అందుకని పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం ఆ సంస్కారవంతుల లక్షణం. ప్రణమ్య అంటే సాష్టాంగ నమస్కారం చేసి ఎలా చేశాడు, భక్త్యా గురు శిష్య భావంతో, భక్త్యా భక్తితో చేశాడు. వినయ వినయాన్విత శ్రద్ధతో చేశాడు. మనం చేసే నమస్కారంలాగే కాకుండా మనస పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం శిరస ఉరస మనస సాష్టాంగం నమస్కారం అంటారు. చూసారా, మనస్ఫూర్తిగా చేయాలి నమస్కారం చేసేటప్పుడు, శ్రద్ధగా చేయాలి, కన్నులో కళ్ళు పెట్టి చూసినట్టుగా చేయాలి. ఆ చేసేటప్పుడు కూడా ఆ నమస్కారం ఎంతో శ్రద్ధతో వినయంతో చేయాలి. ఆ చేసేటప్పుడే తెలిసిపోతుంది, వాళ్ళకి తెలుస్తుందా తెలియదాని కాదు, భగవంతుడికి తెలియదా మనం ఎలా చేస్తున్నాం నమస్కారాన్ని. కనుక గురువు గారు ఒకవేళ అటు ఇటు చూస్తూ మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు గ్రహిస్తారు మనం ఎలా నమస్కారం చేస్తున్నామని. వారు గ్రహిస్తున్నారా లేదా అని కాదు మనకు చింతన ఉండాల్సింది. మనం వినయంతో శ్రద్ధతో చేయడం మన కర్తవ్యం. భగవంతుడు ఉన్నాడు, అంత క్యాలిక్యులేట్ చేస్తాడు ఆయన, క్యాలిక్యులేట్ చేస్తాడు. వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు భగవాన్, నాట్ లోకల్ పీపుల్. వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు భగవాన్. ఆయనే మన అంతరాత్మలో ఉండి కూర్చొని చూస్తూ ఉంటాడు, వీడు ఏం చేస్తున్నాడా, ఎట్లా మాట్లాడుతున్నాడా, ఎలా ఉన్నాడా, ఎస్ట్ ఎట్లా ఆలోచిస్తున్నాడా అని చూస్తాడు. సరే, శ్రద్ధ భక్తి అని అర్థం ఇక్కడ. భక్త్యా వినయాన్విత అబ్రవీత్, అప్పుడు మాట్లాడుతున్నాడు శ్రద్ధతో. అర్థమైందా, ముందు నమస్కారం చేయడం సంస్కారవంతుల లక్షణం అన్నారు. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు వారిని అన్నయ్య గారిని సంబోధిస్తున్నాడు. చూడండి, రాముల వారు ఎటువంటి వాడు అని చెప్తున్నారు నాలుగవ శ్లోకం.
త్వం శుద్ధ బోధోసి సర్వదేహినాం,
అహ ఆత్మాషధీశోసి నిరాకృతి స్వయం. ప్రతీయసే జ్ఞానదృశాం మహామతే పాదాబ్జ భృంగాహిత సంగ సంగినాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునుడితో, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. అర్జున, నన్నందరూ మానుష వేషం అనుకుంటూ ఉంటారు, జనం పిచ్చి వాళ్ళు, తెలియదు వాళ్ళకి. అవ్యక్తం నేను, అవ్యక్త తురీయ ఆత్మని నేను, వ్యక్తిమాపన్నం నేను. ఈ కృష్ణ అవతారం తీసుకోగానే ఫ్లూట్ కృష్ణ రాధాకృష్ణ అనుకుంటారే గాని వ్యక్తిమాపన్నం ఇది మా అబుద్ధయః వన్నంతే, బుద్ధి లేని వాళ్ళంత. అబుద్ధయః అంటే బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కొంచెంగా ఉన్న వాళ్ళు నా ఈ శరీరాన్ని చూసి నేను అదే అనుకుంటారు వాళ్ళు. నా యొక్క ఆత్మస్వరూపాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అని అంటాడు. అదే విధంగా లక్ష్మణుడు ఇక్కడ వాళ్ళ అన్నయ్య గారి అసలు స్వరూపాన్ని గ్రహించాడు. అక్కడక్కడ విని శాస్త్రంలో విన్నాడు కదా, రావణ యుద్ధం తర్వాత తెలిసిపోయింది లక్ష్మణుడికి ఈయన సామాన్యుడు కాదు అని. రావణాసుని చంపిన తర్వాత లక్ష్మణుడికి బాగా తెలిసిపోయింది, సామాన్య మానవుడు కాదు మా అన్నయ్య అని చెప్తున్నాడు ఇప్పుడు. ఏమని, త్వం నీవు శుద్ధ బోధహాసి. శుద్ధ బోధ అంటే శుద్ధమైనటువంటి బోధ అంటే చైతన్యం, శుద్ధ చైతన్యం అయి ఉన్నావు నువ్వు అన్నాడు. తురి ఆత్మ చైతన్యం నువ్వు అని అంటున్నాడు. ఎక్కడ ఉన్నావు నువ్వు, అంతటా ఉన్నావు. సర్వదేహినాం ఆత్మ, అన్ని దేహములయందు. సర్వదేహినాం అంటే అన్ని దేహములయందు ఆత్మగా ఉన్నావు. ఆత్మారామ ఆనంద రమణ అన్నాడు. ఆత్మస్వరూపంగా అందరి దేహాల్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు రాముడు ఎక్కడున్నాడు, మనలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు, కోదండం పట్టుకొని ఉన్నాడా, ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మ ఎవరు, నా నిజ స్వరూపమే. అప్పుడు రాముడు ఆత్మ, నీ ఆత్మ రెండా మూడా, ఒకటే జీవాత్మ పరమాత్మ ఐక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యం కనుక రాముల వారు ఆత్మస్వరూపం. సర్వదేహినాం ఆత్మ, ఆత్మ అస్య ధీశః అసీన అధీశః. ఆత్మ అసి అధీశః అంటే అధిపతివి అన్నారు. అధిపతివి, హే రామా నువ్వు అందరికీ అధిపతివి, నాయకుడివి అని అర్థం. అధిపతి అయి ఉన్నావు అన్నారు. అధీశః అసీన, అందరికీ అధీశుడివై ఉన్నావు. అంతేకాదు నిరాకృతి, నీకు ఆకారం లేదు, రూపం లేదు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం అనేది ఉపాసన కోసం, పూజ కోసమే చెప్పారు. గాని లక్ష్మణుడు ఏమంటున్నాడు, నీకు ఆకృతి లేదు, నిరాకృతి అన్నారు. అధీశ, ధీకి పైన దీర్ఘం ఉండాలి పొన్ను. అధీశోసి నిరాకృతి స్వయం, స్వయంగా నువ్వు దశరథుడి పుత్రుడిగా రావణ సంహారణం కోసమే అవతారం తీసుకున్నావు గాని నిజంగా నీకు ఆకృతి లేదు. స్వయం నీకు నీవుగా ఆత్మస్వరూపానివే అన్నారు. అందుకని అందరూ రాముణ్ణి శరీరంగా, ఆ కోదండ రాముడిగా, దశరథ పుత్రుడిగా, సీతాపతిగా తెలుసుకుంటారే గాని ఆత్మస్వరూపంగా తెలుసుకునే వాళ్ళు చాలా అరుదు, కష్టం తెలుసుకోవడం. అలా తెలుసుకునే వారికి నిజంగా రామ ఐక్యం, రామ దర్శనం జరుగుతుంది అన్నారు. అది చెప్పి స్వయం ప్రతీయసే జ్ఞాన దృశ్యాం మహామతే. హే మహామతే అన్నారు. అంటే మహామతి రాముల వారిని సంబోధిస్తున్నాడు. మహామతి అంటే ఏంటి, మతి అంటే అంతఃకరణం, మనస్సు. ఎవరి మనస్సు అంతఃకరణం అయితే మహాన్ అంటే గొప్పదో అని అర్థం. అటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి మహామతి జ్ఞాన దృశ్యాం, జ్ఞానుల దృష్టిలో, జ్ఞాన దృశ్యాం అంటే జ్ఞానుల దృష్టిలో ప్రతీయసే చూడబడుతున్నావు నువ్వు వాళ్ళ దృష్టిలో. ప్రతీయసే అంటే వారి చేత నువ్వు ఈ విధంగా భావించబడుతున్నావు. ఏ విధంగా? పైన చెప్పిన విధంగా రెండు లైన్లో శుద్ధ బోధహాని సర్వదేహినాం ఆత్మని అధీశహాని నిరాకృతి స్వయం అని ఈ విధంగా జ్ఞానులందరూ నిన్ను తెలుసుకుంటున్నారు. చూడండి ఎలా చెప్తున్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటున్నాడు ఈ విధంగా నువ్వు శుద్ధాత్మ స్వరూపుడివని, నీకు రూపం లేదని, నువ్వు అందరి ఎందు ఆత్మ సర్వభూతేషు గూఢ అన్నారు. ఆత్మరూపంగా నువ్వు అన్ని దేహాల్లో ఉన్నావని జ్ఞానులందరూ నిన్ను తెలుసుకున్నారు. ఈ విధంగా వాళ్ళ చేత జ్ఞాన దృశ్యామంటే జ్ఞాన దృష్టి, జ్ఞాన దృష్టి ద్వారా. జ్ఞాన దృశ్యామంటే జ్ఞాన దృష్టి ద్వారా. దృశ్యామంటే జ్ఞానచక్షు. ఇక్కడ జ్ఞానచక్షు ద్వారా పాదాబ్జ బృంగాహిత సంగ సంగినాం. ఈ జ్ఞానులు ఎవరు అన్నారు? సంగ సంగినాం అంటే వీళ్ళందరికీ సంబంధం ఉంటుందట. సంగం అంటే సంబంధం. నీ పాదముల యొక్క పాద అబ్జ భృంగ ఆహిత, వారందరూ ఎటువంటి వారు? నీ పాదముల యొక్క స్పర్శతో ఆ సంఘం అంటే సంబంధం కలిగిన వాళ్ళు వాళ్ళందరూ అంటే నీ భక్తులు అని అర్థం. ఎలా పోలుస్తున్నారంటే భృంగ అంటే భ్రమరం, భ్రమరం గాని లేక తేనెటీగ గాని, సీతాకోక చిలుకో తేనెటీగో భ్రమరం. భృంగం అంటే భ్రమరం తేనెటీగ. అంటే సీతాదేవి ఒక చిలుకు కూడా తేనె తాగుతుంది కదా పువ్వు దగ్గరికి వెళ్ళి. అందుకని అబ్జం అంటే మళ్ళీ అప్ అంటే నీరు, జమ్ అంటే పుట్టినటువంటి, అబ్జం అంటే నీటిలో పుట్టినటువంటి, నీటిలో పుట్టినటువంటిది పద్మం అబ్జం. పాదాబ్జం అన్నారు, నీ పాదములే అబ్జములు, పాద పద్మములు అని అర్థం. కవిత్వం తెలుగు అక్కడక్కడ సంస్కృత శ్లోకాలండి ఇవన్నీ సంస్కృతం. పాదాబ్జం అంటే పాదములనే పద్మములు. ఎలాగైతే పద్మముల దగ్గరికి తుమ్మెదలు తేనెటీగలు సీతాకొక చిలుకలు, చిలుక వేరు సీతాకొక చిలుక వేరు బటర్ఫ్లై, ఇవన్నీ కూడా ఆ పుష్పం వాసనకే దానిలోకి వెళ్ళి ఆ తేనె తాగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ జ్ఞానులందరూ నీ పాదాలనే పద్మాల దగ్గరికి వచ్చి సేవించి నీ అసలు రూపాన్ని తెలుసుకొని ఈ విధంగా అంటూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళందరికి ఎలా జ్ఞానం వచ్చిందంటే నీ ఒక్క పాద పద్మాల సంగ సంగినాం. జ్ఞాన దృశ్యాం సంగ సంగినాం అన్నారు. సో భక్తుల అంటే వాళ్ళు భక్తుల సాన్నిహిత్యాన్ని కోరేవాళ్ళు. మొదట జ్ఞానులు కావాలి అంటే భక్తులై ఉండాలి, భక్తులు కావాలి అంటే భక్తుల సాంగత్యం చేసి ఉండాలి. అర్థమైందా? నీ పాదాబ్జ సంగ అంటే నీ పాదముల యొక్క సాంగత్యము కలిగినటువంటి వారి యొక్క సంగతి, సాంగత్యం కలిగిన వారు భక్తులు అని అర్థం. అందుకని భక్తుల సాంగత్యం చేస్తే నువ్వు భక్తుడు అవుతావు. భక్తుల సాంగత్యం చెయ్యాలి. భక్తులు ఎవరు అంటే భగవంతుని గురించే ఎప్పుడు చింతన చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు భక్తుడు. అదే చింతన చేస్తూ ఉంటే భగవంతుడికి అనుకూలంగా భగవద్వచనానికి అనుకూలంగా జీవిస్తూ ఉండేవాడు భక్తుడు. అటువంటి భక్తుల వారందరూ కూడా వారి సాంగత్యం వలన పాదాబ్జ బృంగాహిత సంగ సంగినా, అటువంటి చేరు వారందరికీ నువ్వు ఎటువంటి స్వరూపం అంటే సగుణంగా మనం ఉపాసన చేస్తే భగవంతుణ్ణి, రూపంగా పూజ చేస్తే తర్వాత నిరూపం అరూపం తెలుస్తుంది. అందుకని ముందు రూపంతో సగుణ రూపంగా భగవంతుణ్ణి పూజించాలి. అది ఎప్పుడైతే నిష్కామంగా చేస్తామో అది అరూప జ్ఞానానికి దారితీస్తుంది. నిష్కామంగా చేసినప్పుడు, చేయకపోతే నెక్స్ట్ జన్మ అందులోనే ఉంటాం. తర్వాత శ్లోకం ఇలా రాముని వారిని వర్ణించిన తర్వాత ఆయన అసలు రూపాన్ని నేను చూస్తున్నాను అని చెప్పాల లక్ష్మణుడు. లక్ష్మణుడు రాముని వారిని శుద్ధ బోధ అని చూస్తే ఇంకా ఆయన జ్ఞానమే అక్కర్లేదు, దుఃఖమే ఉండేది కాదు లక్ష్మణుడికి. ఇలా నిన్ను జ్ఞాన చక్షువులతో జ్ఞానులు అంటూ ఉంటారు అని చెప్పి ఎక్కడో విన్నాడు లక్ష్మణుడు, ఎక్కడో విన్నాడు వినికిడిగా. అలా విన్న వాక్యాన్ని రాముల వారి ముందు చెప్తున్నాడు, అటువంటి నీ స్వరూపం అని అర్థం. అటువంటి భావన అవసరం. గురువుని ఆ విధంగా చూడగలగాలి. గురువుని ఇప్పుడు గురువుగా భావిస్తున్నాడు లక్ష్మణుడు రాముల వారిని. ఎటువంటి గురువుగా భావించాలి? ఈ గురువే నాకు ఆ యొక్క పరమ గమ్యానికి తీసుకువెళ్లేటటువంటి సాధనం. నాకు ఇప్పుడు వేరే సాధనం లేదు, నాకు శాస్త్రం, గురువు, ఈ రెండే, రెండు భుజాల్లాగా నాకు అని అలా భావన కావాలి. గురువునే సాక్షాత్ ఆ మోక్ష మార్గానికి నాకు మార్గం చూపించే వ్యక్తి అనేటువంటి భావన ఉండాలి. అది చెప్తున్నారు ఇక్కడ. చెప్పిన తర్వాత ఈ శ్లోకంలో 5వ శ్లోకంలో తాను శిష్యుడుగా శరణాగతిని పొందుతున్నాను అని చెప్తున్నాడు. అది చెప్పాలి ముందు, గురువు గారిని ప్రశంసించాలి, తర్వాత ఎందుకు వచ్చామో ఆ గురువు గారి దగ్గర కూడా చెప్పాలి. అనుభవం మేలకుండా కూర్చొని కళ్ళు మూసుకోకూడదు. ఇప్పుడు అడుగుతున్నాడు, 5వ శ్లోకం చదువుతాం.
అహం ప్రపన్నోస్మి పదాంబుజం ప్రభో, భవాపవర్గం తమ యోగి భావితం, యథాం జసా జ్ఞానస్మ పారమారిధిం, యథాం జసా జ్ఞానమ పారమారిధిం, సుఖం తరిష్యామి తథాను సాధిమాం.
హే ప్రభో, ప్రభు అంటే ప్రభు, తెలుగులో కూడా ప్రభు అని అంటాం కదా, ప్రభు. హే ప్రభు, అహం ప్రపన్నః అస్మి, నేను నీకు శరణాగతుడవుతున్నాను, నిన్ను శరణు వేడుకుంటున్నాను, నీ శరణు పొందాలని నేను వచ్చాను ఇక్కడ. ప్రపన్నః అస్మి, ప్రపన్నం అంటే పద్యతే సాధ్యం అనేన ఇతి, నీ పాదాంబుజం ప్రపన్నోస్మి, నేను శరణు పొందుతున్నాను. ఎక్కడ అన్నారు? పాదాంబుజం, మళ్ళీ అంబుజం, పద్మం వస్తూనే ఉన్నది చూసారా. అంబుజం అంటే కూడా, అంబుజ అంటే పద్మం, అంబుజం పాదాంబుజం, పాద పద్మములను శరణు వేడుతున్నాను. ఎటువంటి పాదాంబుజములు? తవ పాదాంబుజం యోగి భావినాం పాదాంబుజం, యోగుల చేత జ్ఞానుల చేత ధ్యానింపబడినటువంటి పాదములు అన్నారు. యోగులు అంటే ఇక్కడ సాధకులు, ఉపాసకులు, భగవంతుని ఆరాధిస్తూ ధ్యానించేవారు. యోగినాం తవ పాదాంబుజం భావితం, యోగినా యోగి భావితం అంటే యోగుల చేత ధ్యానింపబడినటువంటి పాద పద్మములు నేను శరణు వేడుతున్నాను. చూసారా, అది కొంచెం జ్ఞానం ఉండాలి చెప్పడానికి కూడా. నీ పాద పద్మాల దగ్గర నేను శరణు వేడుకుంటున్నాను అనకూడదు. ఎటువంటి పాద పద్మాలు అంటే భక్తులందరి చేత, ఉపాసకుల చేత, జ్ఞానుల చేత ఆరాధింపబడినటువంటి, ధ్యానింపబడినటువంటి ఏ పాద పద్మములైతే ఉన్నాయో అటువంటి పాద పద్మములను నేను శరణు వేడుతున్నాను. అప్పుడు ఎట్లా ఉంటుంది రాముల వారికి? ఇంకా అంటే వ్యక్తిని పొగడటం, పొగడటం కోసం పొగడకూడదు. మనలో ఆ భావన పరిపూర్ణంగా ఉండి ఆ మాటలు వస్తే వాటి వాటికి అందం, కాస్త విలువ, కాస్త వెయిట్ ఉంటుంది కదా. అందుకని హృదయపూర్వకంగా రావాలి వార్తలు కూడా. లిప్ మూమెంట్ గా ఉండకూడదు. పై పై మాటలు అంటారు చూసారు, పై పై మాటలు మాట్లాడకూడదు. అందుకనే శుద్ధ మనస్సు అనేది పై పై మాటలు మాట్లాడరు వాళ్ళు. శుద్ధ మనస్సు కలవాళ్ళు లోపల నుంచి వస్తాయి మాటలు, హృదయంలో నుంచి వస్తాయి మాటలు. వాళ్ళ ప్రవర్తన, వారి మాటలన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయి. పై పై మాటలన్నీ పై పై గానే తెలుస్తాయి, పై పైన గానే ఉంటాయి. అవన్నీ విలువ ఉండదు, వాటికి వెయిట్ ఉండదు. అలా కాకుండా ఇక్కడ యోగి భావితం తవ పాదాంబుజం ప్రపన్నోస్మి, యోగుల చేత ధ్యానింపబడినటువంటి నీ పాద పద్మములను నేను శరణు వేడుతున్నాను ప్రభో. ఎటువంటి పాద పద్మములు? భవాపవర్గం, భవ అంటే సంసారం, జనన మరణ వ్యాధి ఇవన్నీటితో కూడినటువంటి సంసారం భవం భవసాగరం. అపవర్గం పోగొట్టేటటువంటి నాశనం చేసేటటువంటి భవాపవర్గం, అపవర్గం అంటే పోగొట్టేటటువంటి పాదపద్మములు, భవ సంసార దుఃఖాన్ని పోగొట్టేటటువంటి పాదపద్మములు. ఆ పాదపద్మాన్ని శరణు వేడామంటే సంసార దుఃఖం పోయి తీరాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు ఏకాదశో ద్వాదశో శివరాత్రో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పూజ చేసి భగవంతుడికి ఆ నిర్మలమైన మనస్సుతో పరిపూర్ణంగా మనం అర్పించుకున్న రోజు భగవంతుడికి ఆయన చాలా చేయాల్సి ఉంటుంది మనకు. అయ్యో వీడు ఇంత భక్తుడైనాడు, వీడికి చాలా చేయాలంటే ఆయన బిజీ బిజీ అయిపోతాడు. భగవంతుడు చాలా బిజీ అయిపోతాడు, ఎందుకంటే వీళ్ళందరికీ చూసుకోవాలి, జ్ఞాన యోగ్యత ఇచ్చి వాళ్ళకి గురువు ప్రాప్తినిచ్చి, ఆ గురువు కూడా మరీ దూరం కాకుండా కొంచెం దగ్గరగా ఉండేటట్లుగా, ఆ గురువు కూడా బాగా చదువుకున్న గురువు అయి ఉండాలి, అంటే ఆ గురువు కూడా మళ్ళీ సెలవులు పెట్టకుండా రెగ్యులర్ గా క్లాస్ ఇన్ని చూసుకోవాలి, రెగ్యులర్ గా క్లాస్ కండక్ట్ చేస్తూ ఉండాలి, ఆ గురువు కూడా సిస్టమేటిక్ గా బోధన చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎవరు చూసుకునేది తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒక సెక్రటరీ ఉంటాడు, ఆ సెక్రటరీ పర్సనల్ సెక్రటరీ రాసుకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏమిటి అన్ని ఈయనే పియ్యే చేస్తాడు అంత పని అంత. భగవంతుడు కూడా పియ్యే అయి కూర్చుంటాడు భక్తుడికి, మనకి పియ్యే ఆయన ఇప్పుడు. ఎందుకంటే ఒక్కరోజు ఒక కన్నీటి బుట్ట ఆయన కోసం వదిలాం మనం ఆనందంతో, ఆయన స్తుతి చేసాం, పాడాం భక్తితో, నిర్మలమైన మనస్సుతో ఆయన ఆరాధిస్తే ఆయన పియ్యే అయిపోతాడు మనకు, పర్సనల్ సెక్రటరీ అన్నారు. లేకపోతే ఇదంతా ఇక్కడికి వచ్చి కూర్చోవడం అనేటువంటిది అసాధ్యం అండి, అది అంత తేలిక కాదు, అదంతా ఆయన పని. ఎప్పుడో ఏ జన్మలోనో ఎక్కడో నిర్మలమైన భక్తితో వీరు పూజించుంటారు భగవంతుణ్ణి, ఆయన చేసిన పని అనమాట ఇది. చూసారా, ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ భగవంతుడు అంత శ్రమ పడతాడు. వీడికి ఎట్లాగైనా సరే జ్ఞానాన్ని ఇవ్వాలి అని, జ్ఞాన దీపేన భాస్వత అన్నాడు. నేను వాళ్ళ లోపల కూర్చొని, వాళ్ళ మనసుల్లో కూర్చొని వాళ్లలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తానంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను అని అన్నాడు, అందులో సందేహం లేదు అన్నాడు. యథా అంజసా జ్ఞానం అపారవారిధిం సుఖం తరిష్యామి తథా అనుషాధిమాం. ఇలా శరణు పొందిన నాకు నువ్వేం చేయాలో తెలుసా? అనుషాధి, నాకు బోధించు, నాకు ఉపదేశించు. నాలుగో లైన్ లో చూడండి, అనుషాధి అంటే నాకు బోధించవలసినది. తిరిగి తిరిగి, అను అంటే పునః పునః, మరలా మరలా చెప్పవలసింది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు, నీ ఇష్టం చెప్తూ ఉండు వింటూ ఉంటాను అన్న. అనుషాధి, ఆ షాధి అంటేనే దాంట్లో నుంచి వచ్చింది శిష్య. షాస్తు ధాతు, షాస్తు శిష్ఠ శాసతు అంటే నన్ను శాసించంటే నాకు శిష్య, నేను శిష్యరికం చేస్తాను నీ దగ్గర అని అర్థం. నాకు బోధించు అంటే ఏమిటి అర్థం? నీ శిష్యుణ్ణి నీకు, నువ్వు నాకు గురువి అని అర్థం. అర్థమైందా? అందుకని ఆ గురువు గారికి తనకు తెలుసు అని తెలిసి ఉండాలి, శిష్యుడికి తనకు తెలియదని తెలిసి ఉండాలి. హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్. గురువు గారికి తనకు తెలుసని తనకు తెలియాలి, ఆయనే కదా గురువు గారు, ఆయనకి సంసార బాధలు ఉండకూడదు. ఆయన కూడా సంసారంలో ఉన్నాడు అనుకోండి, ఆయన అజ్ఞానంలో ఉంటే మనకేం బోధిస్తాడు ఆయన? శిష్యుడు సంసారం దుఃఖ సాగరంలో మునిగున్నాడు అజ్ఞాని. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ హీ నోస్ నాట్, వాడికి తెలియదు వాడికి తెలియదని వాడికి తెలుసు. ఇది శిష్య లక్షణం. నాకు ఆత్మ అజ్ఞానం ఉన్నది, నాకు దుఃఖం సంసారం సాగరంలో మునిగున్నాను నేను, ఇది పోగొట్టడానికి నాకు గురువు కావాలి అనేటటువంటి తపన ఉండాలి శిష్యుడికి. గురువుకి ఏముండాలి? ప్రసన్నధీహి అని అన్నాడు. ప్రసన్నంగా ఉంటాడు ఎప్పుడు, వీడేమో యాంగ్జైటీగా ఉంటాడు, గురువు గారేమో ప్రహసన్నివ భారత అని ప్రశాంతంగా ఉంటారు. అటువంటి గురువు గారు, ఎటువంటి కల్మషం లేనటువంటి గురువు గారు, ఆత్మజ్ఞాని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు. అనుషాధి మాం, నాకు బోధించవలసినది. దేనికి ఎంత త్వరగా బోధించాలి, దేనికంటే అపార వారధిం తరిష్యామి. అపార వారధి పారం లేనటువంటి అంటే ఒడ్డు లేనటువంటి సముద్రం ఉంది చూడండి, దానికి ఎంత పెద్ద సముద్రం అది. ఆ పారం అంటే పారం లేనటువంటిది, సీమ లేని, బౌండరీ లెస్. ఓషన్ కి ఉన్నదండి బౌండరీ, ఉంది ఎక్కడో ఓషన్ కి. స్పెసిఫిక్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్ కూడా బార్డర్ ఉంటుంది, మన దుఃఖానికి సంసారానికి మాత్రం బార్డర్ లేదు. అందుకని ఆ పార అన్నారు. అపార వారిధి అంటే సముద్రం. ఈ సంసారం అనే జనన మరణ చక్రంతో కూడినటువంటి ఈ సముద్రం ఉన్నదే, దీనికి అంతు లేదు నాయన, ఈ అంతులేని సముద్రాన్ని నుంచి నన్ను దాటించున్నాడు. తరిష్యామి, నేను దాటాలి అన్నాడు, దాటగలగాలి అన్నాడు. తరిష్యామి, దాటుతాను, దాని కొరకు నువ్వు నాకు అనుషాధి అన్నాడు. యథా అంజస నాట్, చాలా కాలం తర్వాత, జన్మ జన్మల తర్వాత, ఇప్పుడే ఈ జన్మలోనే. యథా అంజస, వెంటనే త్వరగా. అంజస జ్ఞానం అపార వారిధి సుఖం తరిష్యామి, కష్టపడకుండా సుఖం తరిష్యామి అంటే ఏంటి, ఎటువంటి ఆయాసం లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా. ఫ్యాన్ వేసి కూర్చోబెడతారు, కింద కార్పెట్ వేసి చైర్ వేసి కూర్చోబెడతారు, సుఖంగా. గురువు గారు కూడా మైక్ పెట్టుకుని చెప్తారు, పెద్దగా రెండు స్పీకర్లు పెట్టుకుంటారు, అటు ఇటు సుఖంగా అర్థం కావాలి కదా. మరి సుఖం తరిష్యామి అంటే ఆ దాటడంలో కూడా అనాయాసంగా కష్టం తెలియకుండా అలా దాటడానికి అపార వారిధిం యథా అంజస, అటువంటి జ్ఞానాన్ని నాకు నువ్వు త్వరగా ప్రసాదించవలసినది. ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడానికి, అంతులేని ఈ సముద్రాన్ని దాటడానికి, నాకు త్వరగా అనాయాసంగా దాటడానికి త్వరగా నాకు జ్ఞానాన్ని నువ్వు బోధించవలసింది, అనుషాధి జ్ఞానాన్ని నాకు బోధించవలసింది అని అడుగుతున్నాడు. అనుషాధి మాం తథా, ఆ విధంగా నాకు బోధించు, ఇది దాటడానికి బోధించు. అంతేగాని నా సమస్యలు చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడ నేను, నాలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టడానికి త్వరగా నాకు జ్ఞానాన్ని బోధించవలసినది అన్నాడు. తర్వాత శ్లోకం, 6వ శ్లోకం.
శ్రుత్వాధ సౌమిత్రివశోఖిలం తదా ప్రాహ ప్రపన్నార్తిహరః ప్రసన్నధీః విజ్ఞానమజ్ఞానతమః ప్రశాంతయేన శ్రుతి ప్రపన్నం క్షితిపాలభూషణ
అజ్ఞానం అనేది ఒడ్డు లేనటువంటి, ఆ పార అంటే ఒడ్డు, బౌండరీ. ఈ సంసారం అనేటువంటిది ఒడ్డు లేనటువంటిది, అపార వారిధి సంసారం, అటువంటి దాన్ని దాటాలి. ఆ గురువు గారు చెప్పిన కథ గుర్తుందా? గురువు గారు ఒక పండితుడు నదిలో దాటడానికి పడవెక్కాడు. పడవెక్కిన తర్వాత పండితుడు బాగా అన్ని చదువుకున్నాడు. ప్రయాణిస్తూ ఉంటే మార్గ మధ్యలో ఈ పండితుడు ఆ చేపల వాడిని, చేపలు పట్టేవాడే కదా, నన్ను పడవ నడిపేవాడిని అడుగుతున్నాడు. నువ్వు వ్యాకరణం చదివావా అని అడిగాడు పండితుడిని. అడిగితే వ్యాకరణం అండి, అదేమిటి అన్నాడు. అది నేను చదవలేదండి అన్నాడు. తర్కం చదివావా అన్నాడు. అదేమిటండి అన్నాడు. తర్కం అంటే లాజిక్, అవన్నీ చదవలేదా నువ్వు అన్నాడు. అది కూడా చదవలేదండి, ఏదో చిన్నప్పటి నుంచి చేపలు పట్టుకోవడమే నా పని, పడవ నడుపుతూ ఉండేవాడిని, ఏం చదువుకోలేదండి అన్నాడు. మరి ఏం చదువుకున్నావు? మీమాంసం చదువుకున్నావా అన్నాడు. మీమాంసం చదివావంటే మాంసం మీనులు మాంసం తెలుసండి, చేపలు పట్టుకోవడం, చేపలు మాంసం తింటాం, నేను మాంసమే గాని మీ మాంసం తెలియదు అన్నాడు. అయ్యయ్యో నీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అన్నాడు ఆ పండితుడు. పడవ నడిపేవాడిని, ఎంత వేస్ట్ చేసుకున్నావు, వ్యాకరణం చదువుకోలేదంటే 1/4 ఆఫ్ లైఫ్ వేస్ట్, తర్కం చదవలేదంటే 1/2 ఆఫ్ ద లైఫ్ వేస్ట్, మీ మాంసం చదువుకోలేదా, అయ్యో 3/4 ఆఫ్ లైఫ్ వేస్ట్ అన్నాడు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఆ పడవకి పడవలో నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఆ పడవ నడిపేవాడు అడిగాడు, పండితులు గారు మీకు ఈత వచ్చా అని అడిగాడు. మీకు ఈత చేయడం వచ్చా అన్నాడు. నాకు ఈత రాదే అన్నాడు. అయ్యో పడవలోకి నీళ్ళు వస్తున్నాయండి, పడవ మునిగిపోతున్నది, కొంచెం ఉంటే మునిగిపోతే మీరు మునిగిపోతారు, మునిగినప్పుడు మీరు ఈత కొట్టాలి, ఈత కొడితే గానీ మీరు మీ లైఫ్ ని జీవితాన్ని రక్షించుకోలేరు, మీకు ఈత రాదా, అయితే మీ జీవితం అంతా వేస్ట్, నేను 3/4 వేస్ట్, నాకు మీకు జీవితం అంతా వేస్ట్ అయిపోయిందండి అన్నాడు. ఈత రాలేదు ఆయనకి అన్నాడు. అదే విధంగా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత నేర్చుకున్నా ఈ అపరావిద్యలన్నీ కూడా మనిషికి దుఃఖాన్ని పోగొట్టవు కదా. అందుకని మన పెద్దవాళ్ళు, మన ఋషులు, మన తాత ముత్తాతలందరూ కూడా ఆ దైవ చింతన, దైవ కార్యాలు, ఆ చింతనతోనే వాళ్ళ జీవితాన్నంతా గడిపేవాళ్ళు. ఆ జ్ఞానం కోసం తపించేవాళ్ళు, మోక్షాన్ని పొందాలి, దైవ దర్శనాన్ని పొందాలి అని అదే చింతనలో ఉండేవాళ్ళు. దానికి తగినట్లుగా జీవించేవాళ్ళు. ధర్మయుతమైన జీవితం, ధార్మికయుతమైన జీవితం అది కావాలంటే నిరాడంబరంగా జీవించాలి. నిరాడంబరంగా అంటే సింపుల్ గా ఉండాలి. నిరాడంబరంగా ఉంటేనే మనస్సు ఆ దైవాన్ని మీదకి వెళుతుంది. అర్థమైందా? అందుకని వాళ్ళు ధనాన్ని కోరుకోలేదు, ఎప్పుడు స్టేటస్ కోరుకోలేదు. అందుకని నిదాహాయిగా, విశ్రాంతిగా, టెన్షన్ లేదు, యాంగ్జైటీ లేదు, స్ట్రెస్ లేదు, హాయిగా ఉండేవాళ్ళు. మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు సింపుల్ లివింగ్ లేదు, హై థింకింగ్ లేదు. ఇప్పుడు హై లివింగ్ సింపుల్ థింకింగ్ అంతా హై లెవెల్ లివింగ్ కదండి. హైటెక్ లో ఉన్నాం కదా మనంతా. ఇప్పుడు హైటెక్ లో ఉండి హై లివింగ్ లోకి వెళ్ళిపోయినాం. సింపుల్ థింకింగ్ అంటే అది కూడా లేదు, నో థింకింగ్. 3 స్క్రీన్లు పెట్టుకుని కూర్చున్నాం, టీవీ స్క్రీన్, సెల్ ఫోన్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్. పిల్లల దగ్గర నుంచి, 2 వాడి దగ్గర నుంచి సెల్ ఫోన్, 3 స్క్రీన్లు చూస్తున్నా. గానీ భగవంతుడిని తెలుసుకోవాలి. తురి ఆత్మ స్క్రీన్ మర్చిపోయినాం. అదేమిట్రా అంటే అబ్బాయి పెళ్లి, అమ్మాయి పెళ్లి, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇవే సరిపోతున్నాయి కదా. ఈ లోపల వ్యాధి, జర, ముసలితనం మనకు వచ్చేస్తున్నది. ఎప్పుడో వారానికి ఒక రోజు క్లాస్కి వెళ్ళి కూర్చొని శ్రీరామగీత వింటే మనకు మోక్షం వచ్చి అది అర్థమయ్యి శరీరం మనకు సహకరించాలి కదా, బుద్ధి సహకరించాలి, మనస్సు సహకరించాలి. అందుకని శిష్యుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అన్నారు. తీవ్ర జిజ్ఞాస కావాలి, తీవ్రమైన భక్తి, శ్రద్ధ, వినయం ఉండాలి. ఎంతో ఉంటేనే భగవంతుడు, అది మన ప్రయత్నం అన్నమాట, అంతటా మన ప్రయత్నం ఉండాలి. అలాంటి తీవ్ర ఉంటే మనసు ఆరోగ్యం వస్తుంది, మనశ్శక్తి వస్తుంది, పాఠం వస్తుంది, అన్ని వస్తాయి. పంగుం లంఘయతే గిరిం అన్నాడు. భగవత్ కృప ఉంటే కుంటివాడు కూడా కొండెక్కుతాడట. పంగుం లంఘయతే అన్నాడు, పరిగెడతాడు కుంటివాడు కూడా. అర్థమైందా? ఆయన కృప గనక లేకపోతే, మన ప్రయత్నం లేకపోతే ఏమీ కాదు. లక్ష్మణుడు చూడండి, ఆ తన ప్రయత్నం, ఆ జిజ్ఞాసను చూపిస్తున్నాడు. అలా చూపించిన తర్వాత, నేను నీకు దగ్గరికి వచ్చాను, నాకు బోధించు, నువ్వు చెప్పాలి చెప్పాలి అన్నప్పుడు అథ అన్నాడు. అథ అంటే ఏంటి? మంగళం అని అర్థం. అంటే ఆ మంగళ సమయంలో అన్నారు. ఆత్మవిద్య రాబోతున్నది కదా, ఎప్పుడైతే ఆత్మవిద్య వస్తూ ఉంటుందో స్టార్ట్ అవ్వబోతుందో అది మంగళం అని అర్థం అక్కడ. మంగళం అథ అంటే మంగళం, మంగళ క్షణంలో అని అర్థం, ఆ శుభముహూర్తములో అని అర్థం. అథ అంటే ఆ శుభముహూర్తములో. లక్ష్మణుడు శిష్యుడైనాడు, రాముని వారు గురువు కాబోతున్నారు. సొంత సోదరుడే, రక్త సంబంధంతో పుట్టిన సోదరుడే గురువు. చూసారా ఎంత అదృష్టం? గురువు అర్జునుడు కృష్ణుణ్ణి రథం నడపడానికి రావయ్యా అన్నాడు. నా గుర్రాలని రోజు ఏం చేయాలి, వాటికి సేవ చేయాలి, ఆ రథానికి అన్నీ రెడీ చేసి పెట్టాలి. రథ సారథిగా పిలిచాడు. అలా పిలిచినటువంటి అర్జునుడు చివరికి ఏమైనాడు? శిష్యుడైనాడు. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు. నేను నీ శిష్యుణ్ణి, నువ్వు నాకు బోధించాలన్నాడు. అప్పుడు రథసారథి ఏమైపోయినాడు? జగద్గురు అయిపోయినాడు. కృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్మ జగద్గురువు తాను కావాలనుకుని అయినాడా? నేను జగద్గురువు కావాలి, జగత్తుకంతా గురువుని కావాలనుకున్నాడు ఆయన? గురువు గురువు కాలేడు ఎప్పుడు. శిష్యుడు శిష్యభావంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు నాకు బోధించండి అన్నప్పుడే ఆయన గురువు అవుతాడు. ఇప్పుడు గురువు యొక్క గురుత్వం ఎవరి చేతిలో ఉందండి? శిష్యుడి మీద ఆధారపడింది, శిష్యుడి మీద ఆధారపడింది. గురువు తాను గురువుని అనుకుంటే గురువు కాలేడు. అర్థమైందా? శిష్యుడు గురువు గారు శిష్యుడిని తయారు చేయలేదు. అర్థం చేసుకోండి, ఇప్పుడు తేడా తెలుస్తుందా? శిష్యుడు తాను శిష్యుణ్ణి కావాలి అంటే నాకు బోధించండి అని అడిగితేనే శిష్యుడవుతాడు. అంతేగాని మీకు ఈరోజు నేను నా శిష్యుడివి అని చెప్పి చెప్పలేను కదా. మీరు నా శిష్యుడని నేను చెప్పలేను. ఇప్పుడు ఎవరినైనా సరే శిష్యుడని ఎలా చెప్తాను? మీరు నాకు బోధించండి, మీ విద్య నాకు నేర్పండి, నేను నేర్చుకోవాలి అని అనుకున్నవాడే శిష్యుడవుతాడు. ఈ రోజు నుంచి నువ్వు నా శిష్యుడివి అని అంటే మీరు శిష్యుడవుతారైంది. అర్థమైందా? ఇప్పుడు గురువు గురువు కావాలన్నా శిష్యుడి చేతిలో ఉంది, శిష్యుడు శిష్యుడు కావాలన్నా శిష్యుడి చేతిలో ఉంది. ఇది ఎప్పుడు చెప్పనా నేను ఇంతవరకు? చూసారా, అంటే శిష్యుడు ఎంత గొప్పవాడు. చూసారా, శిష్యుడి కృప ఉంటేనే గురువు గురుత్వం వస్తుంది. కృప అంటే ఏమిటి అర్థం? ఆ గురువు యొక్క స్టేటస్, ఆ గురు స్థానం శిష్యుడి వల్ల లభిస్తుంది. కనుక గురువుకి తనకు తెలుసని తనకు తెలుసు, శిష్యుడికి తనకు తెలియదని తనకు తెలుసు. అలా తిరిగినటువంటి శిష్యుడు తెలిసినటువంటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్య ఉండే సంబంధం గురు శిష్య సంబంధం. అంటే శిష్యుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇప్పుడు శిష్య ఇస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. వివేక, వైరాగ్య, శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ముముక్షుత్వం, అలా ఉండి గనక గురువు దగ్గరికి వెళితే ఆ గురువు ఆ శిష్యుడికి జ్ఞానం ధారపోస్తాడు. ఆ గురువు ఆ శిష్యుడికి ఆ జ్ఞానాన్ని ధారపోస్తాడు. అధికారిత్వం ఉన్నటువంటి శిష్యుడు గనక వస్తే వినయం, శ్రద్ధ, భక్తి, జిజ్ఞాస కావాలి. జిజ్ఞాస, జ్ఞానం, ఇచ్ఛ, మోక్షం కావాలి నాకు, ఆత్మజ్ఞానాన్ని పొంది తీరాల్సిందే అని తాపత్రయం ఉంది. చూసారు ఇందాక ఏం చెప్పారు ఎగ్జాంపుల్? ఇల్లు కాలిపోతుంది, మంటల్లో ఉన్నప్పుడు ఏం చూస్తాడు? మార్గం కోసం వెతుకుతాడు, తాపానికి తట్టుకోలే. ఈ జీవితం వృధా కాకూడదు, ఈ జీవితంలోనే నేను మోక్షాన్ని పొందాలి, కనుక నాకు మీరే మార్గం, ఇంకేమీ లేదు అని ఎప్పుడైతే ఆ శిష్యుడు తీవ్రమైన జిజ్ఞాసతో చదువుతాడో, శాస్త్రాన్ని చదవడంలో తన యొక్క ప్రయత్నాన్ని, అధిక శ్రమని, అధిక సమయాన్ని అన్ని ఇస్తూ, అంటే శ్రమ పడుతూ అధిక శ్రమ ఇవ్వాలి. అర్థం కావాలంటే సాధ్యం, అర్థం కావు, ప్రయత్నం చేయాలి, చదవాలి, చదవాలి, శ్రమ పడాలి, వెళ్ళాలి, చదవాలి, గురువు దగ్గరికి వెళ్ళి అర్థమయ్యే వరకు, అంటే రాత్రిళ్ళు పగళ్ళు, నెలలు, వారాలు, సంవత్సరాలు నిర్విరామంగా అలా చేస్తున్నప్పుడే ఆ శిష్యుడికి జ్ఞానం వస్తుంది. దాంతో సందేహమే లేదు, శాస్త్రం గురు. అందుకని ప్రపన్నం అంటే ఏమిటి? శాస్త్రం మనల్ని గమ్యానికి తీసుకెళ్తుంది, గురువు కూడా గమ్యానికి తీసుకెళ్లేవాడు. పాదాభ్యం, పాదాభ్యం ఎందుకు పాదాలు పట్టుకున్నాడు ఇందాక నుంచి లక్ష్మణుడు? అర్థమైందా? పాదం అనేటువంటిది ఏం చేస్తుంది? మనల్ని గమ్యానికి తీసుకెళ్తుంది. మన పాదాలు ఏం చేస్తాయి? మనల్ని గమ్యానికి తీసుకెళ్తాయి. రాముల వారి యొక్క పాదాల గురించే మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు. నీ పాదాలకు నమస్కరించే వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను, నీ పాదాలకు శరణు వేడిన వాళ్ళకి జ్ఞానులు భక్తులు అందరూ ఉన్నారు, అటువంటి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను ప్రణమ్య అని చెప్పి. ఎందుకు పాదాలు పాదాలు అన్నావంటే, పాదాలు ఎలాగైతే ఒక గమ్యానికి చేరుస్తాయో అదేవిధంగా నువ్వు, పరమాత్ముడు అయినటువంటి నువ్వు నన్ను ఆ జీవన గమ్యానికి చేర్చాలి. అందుకనే పాదాలే నర్థం. ఎవరు గమ్యానికి చేరుస్తారు మనల్ని? శృతి అన్నారు. నాలుగులైన చూడండి, శృతి ప్రపన్నం అన్నారు. శృతి ప్రపన్నం అంటే శాస్త్రం వినడం కోసం. శృతి అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. శృతి ప్రపన్నం అంటే శ్రవణార్థం ప్రపన్న, శాస్త్రం వినడం కోసం ప్రపన్నుడైనటువంటి వచ్చినటువంటి శృతి ప్రపన్న సం లక్ష్మణం. ఎవరైతే శాస్త్రం వినాలని, శ్రవణం చేయాలని వచ్చాడో అటువంటి. రెండవ అర్థం ఏంటంటే శృతి ప్రవణం అంటే ఏ శాస్త్రం అయితే, అంటే విజ్ఞానం శృతి, విజ్ఞాన శృతి ప్రపన్నం అన్నారు. విజ్ఞానం రెండో మూడో లైన్ లో ఆ జ్ఞానానికి మనల్ని తీసుకువెళ్లేటటువంటిది శృతి అని అర్థం. శృతి ప్రపన్నం, ఏ శాస్త్రం అయితే నన్ను ఆ విజ్ఞాన ఆత్మ జ్ఞానానికి తీసుకువెళుతుందో అటువంటి శాస్త్రం అని అర్థం. శృతి ప్రపన్నం ఏమిటి, ఎటువంటి? సౌమిత్రి వచ అఖిలం శ్రుత్వా, లక్ష్మణుడు చెప్పినటువంటి అన్ని మాటలు విన్నాడు రాముల వారు. విని ప్రాహ, రాముల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఎవరు, ఎటువంటి రాముల వారు? ప్రసన్నార్తి హరహ, ఆర్తులైనటువంటి వారికి ప్రసన్నుడయ్యేవాడు, ఆర్తిని హరించేవాడు. హరహ ప్రసన్నార్తి హరహ ప్రసన్నధీహి, ఆయన ప్రసన్నంగా ఉంటాడు, ప్రసన్నం లేని వారికి ప్రసన్నాన్ని ఇస్తాడు. విజ్ఞాన అజ్ఞాన తమఃప్రశాంతయే, విజ్ఞానాన్ని ఇస్తాడు, తమస్సును పోగొడతాడు, అజ్ఞానాన్ని పోగొట్టి అది ప్రశాంతయే, అది ప్రశాంతం చేస్తాడనమాట. తమస్సును పోగొట్టేవాడు రాముల వారు. ఇలా పూజించాలి రాముల వారిని. రామాయణం వింటూనే ఉంటాం, సీతమ్మ వారు అడవికి వెళుతూనే ఉంటుంది, ఎంత విన్నా ఆ కథ రామాయణంలో. జనం రామాయణం అంటే అదే అనుకుంటారు. రామగీత అనేది ఒకటి ఉన్నది, జనానికి తెలియదు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.